నమస్కారం బాలమురళి గారు.
నమస్కారం. నమస్కారం.
మీకు మీ పుట్టినరోజు ఎలా జరుపుకోవడం అలవాటు, ఎలా జరుపుకోవడం ఇష్టం?
నీ జన్మదినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు కిందటి సంవత్సరం నా జన్మదిన ఉత్సవం 75 చాలా వైభవపేతంగా బ్రహ్మాండంగా జరిగింది మెడ్రాసులో. ఆ తర్వాత దృష్టి తగిలింది. అందువల్ల ఇక్కడి నుంచి నేను మళ్ళీ 80వ సంవత్సరం దాకా నేను ఉంటే 80వ సంవత్సరం దాకా పుట్టినరోజు ఎవరూ చేయకూడదు అని నేను అనుకున్నాను. అయితే నేను ఇక్కడ చేయకూడదు కానీ నాకు తెలియకుండా అన్ని ఊళ్ళలోనూ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. నా పుట్టినరోజులు విజయవాడలో జరుగుతాయి, హైదరాబాద్లో మా శిష్యులంతా చేస్తారు, తాడేపల్లిగూడెంలో చేస్తారు, రాజమండ్రిలో చేస్తారు, విశాఖపట్నంలో చేస్తారు, తర్వాత లండన్లో చేస్తారు, అమెరికాలో చేస్తారు, కెనడాలో చేస్తారు, సింగపూర్లో చేస్తారు, బొంబాయిలో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు, కలకత్తాలో చేస్తారు. ఆలయాల్లో పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది, అవన్నీ జరుగుతాయి. నాకు కొన్ని విశేషాలు ఏమంటే సాధారణంగా బ్రతకుండగా జరగనివి నేను బ్రతకుండగా అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా అసలు బ్రతకుండగా వాళ్ల రచనలు ఇంకోహళ్ళు పాడి వినడం ఎవరు ఎరగరు. త్యాగరాజు కానీ ఎవరు కానీ ఆయన ఎప్పుడు ఇంకోహళ్ళు పాడితే ఆయన పాటలు ఆయన వినలేదు. కానీ నా రచనలు, నా కవిత్వం, నా సంగీతం ఇప్పుడు అనేక మంది పాడుతున్నారు, ప్రపంచం అంతా పాడుతున్నారు, ఆడుతున్నారు. అది ఒకటి విశేషం నా జీవితంలో. ఇంకొక విశేషం ఏంటంటే నేను బ్రతుకుండగానే నా ఒక రోడ్డుకి నా పేరు పెట్టారు. విజయవాడలో మా ఇల్లు ఉన్న రోడ్డుకి నా పేరు ఎప్పుగో పెట్టారు. విశాఖపట్నంలో మెయిన్ రోడ్లో నా పేరు కళ్యాణ మండపం ఉంది. అనంతపురంలో ఒక పెద్ద ఆడిటోరియం ఉంది సంగీతానికి, కచేరీలు ఇచ్చే కానీ దానికి నా పేరే పెట్టారు. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తిన్నల్వెల్లి దగ్గర శ్రీవెల్లిపేరి అని ఊరుంది. అక్కడ ఒక బ్రహ్మాండమైన అమ్మవారి దేవాలయం ఉంది. ఆ ఆలయానికి మొట్టమొదట్లో నేను ఏదో 2-3 కచేరీలు చేసి డబ్బిచ్చాను వాళ్ళకి. ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఈ మధ్యన ఏమైందంటే ఒక రాజగోపురం, పెద్ద గోపురం కట్టి ఆ గోపురానికి కుంభాభిషేకం చేశారు. ఆ గోపురం మధ్యలో నా విగ్రహం ఉంది. ఇలాంటివన్నీ నేను ఉన్నప్పుడు నేనే చూసుకుంటున్నాను. నేను
మీకు ఆంధ్రదేశం అంతటా అనుయాయులు ఉన్నారు, ఏకలవ్య శిష్యులు ఉన్నారు, మరి మీరు ఆంధ్రదేశంలోనే ఎందుకు నివసించాలని అనుకోలేదు?
మనస్కరించకపోవడం ఏమీ లేదు. నాకు ఇప్పటికే ఆంధ్రదేశం అంటే ఇష్టం. ఎందుకంటే నేను పుట్టినటువంటి చోటది. నా దృష్టిలో ఈ ఆంధ్ర రాష్ట్రం, తమిళ రాష్ట్రం, కన్నడ రాష్ట్రం అనేటువంటిది చాలా సంకుచితమైన అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. భారతదేశం అంతా నాదే, అన్ని రాష్ట్రాలు నావే. ఎందుకంటే ప్రతి చోట్ల నన్ను ప్రేమిస్తారు, ప్రతి వాళ్ళు నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. అందువల్ల ఈ దీనికి నేను చెందినవాడిని, దానికి చెందినవాడిని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు భగవంతుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఇప్పుడు మహానుభావులు అందరూ రాకిన రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ వాళ్ళు కానీ, ఇలాంటి త్యాగరాజు కానీ వాళ్ళు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కారు. ఆ లెవెల్లో, ఆ లైన్లోనే ఆలోచనలు నాకుంటాయి. కానీ ఉంటుంది జననీ జన్మభూమి ఇష్ట అంటారు, అలాంటి ప్రేమలు నాకుంటాయి. అయితే ఎక్కడ ఎప్పుడు ఉండవలసిన అవసరం వస్తుందో తెలియదు. కానీ నాకు ఆంధ్రదేశం అంటే ఇప్పటికీ ప్రేమే. కానీ ఆంధ్రదేశంలో నేను ఎంత మంచి పని చేసినా నాకు ఆ ప్రేమని తిరిగి నేను వాళ్ళ దగ్గర నుంచి పొందలేకపోయాను. నిజానికి నేను ఇక్కడ తమిళనాడు అనేటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాలకి పూర్వం నాకు తెలుసు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే నేను చాలా పాపులర్. మీరు రేడియోకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను 1940 మొట్టమొదటి రేడియోలో పాడాను. 42 టాప్ ర్యాంక్ ఆర్టిస్ట్ అయినాను. అప్పుడు ఫోటో వచ్చింది, ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజుల్లో పెద్ద విద్వాంసులుగా ఉండేటువంటి అరేగుడు రామాంజయం గారు, చెంబై వైద్యనాథ భాగవతారు, మహారాజపురం విశ్వనాథ్ గారు, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళే, ద్వార వెంకటస్వామి నాయుడు, రాయరత్నం పిళ్ళే, ఇలాంటి మహావిద్వాంసులతో పాటు నేను మెలిగాను. వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ రాష్ట్ర అవతరణలు లేనప్పుడు మెడ్రాసులోనే రేడియో స్టేషన్ ఉండేది, ఇంకెక్కడా లేదు. అందువల్ల దక్షిణ దేశం నుంచి అందరూ మద్రాసు వచ్చి పాడవలసిందే. ఆ విధంగా మద్రాసు సెంటర్ అయింది కల్చర్కి. అది ఈనాటికి మద్రాసు లాంటి కల్చరల్ సెంటర్ ప్రపంచంలో లేదు. ఈ రాష్ట్ర విభజన, భాషా విభజన జరిగిన తర్వాత సంకుచితత్వం ప్రారంభమైంది. తెలుగు పాటలని, తెలుగు నాట్యమని, అరవ పాటలని, కన్నగం పాటలని, ఇలాంటి భేదాభిప్రాయాలు ప్రజల్లో అంకురించాయి. ఇదివరకు మనకి లేవు అలాగా. తెలుగు నీళ్లు, కన్నడ నీళ్లు, ఆ నీళ్లు మనవి కావు, ఆకాశం కూడా కొంతమందికి సంబంధించింది, ఇలాంటివన్నీ సంకుచిత భావాలు రాజకీయాలకు ఉపయోగిస్తాయి కానీ మానవత్వానికి ఉపయోగించేవి కావు. అటువంటి చిన్న చిన్న భావాల నుంచి మనం బయటపడాలి.
తెలుగు వారైనా మీరు తమిళులతో కలిసే ఉన్నారు మొదటి నుంచి కూడా. తమిళులు కర్ణాటక సంగీతంలో దిట్టలు. అలాంటి తమిళులతో కర్ణాటక సంగీత సంప్రదాయంతో కలిసి మెలిసి జీవిస్తున్నప్పుడు మీకు స్పర్ధలేమీ రాలేదా?
సమస్యలు నాకు కొన్ని ఆంధ్రాల నుంచో ఇక్కడ వచ్చాయి. అవన్నీ సమస్యలు కావాలి. సమస్యలన్నీ కూడా అనుభవానికి ఉపయోగించేవి కానీ ఎవరు ఎవరిని ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. సాధారణంగా ఎవరేం మంచి పని చేసినా మంచి పని జరుగుతున్నా మనసులో ఒక అసూయ అనేటువంటిది మానవ సహజం కాబట్టి అవి కొంతమంది బయటికి చూపిస్తారు, కొంతమంది చూపించకుండా మన మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు, కొంతమంది ప్రేమ ఉన్నా చూపించుకోరు. ఇలాంటి రకరకాలు ఉంటారు మనుషుల్లో. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళతో నాకు అందరూ మిత్రులే కానీ నాకు వాళ్ళు శత్రువులు లేరు. నన్ను అనగదొక్కాలని చూసిన వాళ్ళంతా కూడా పబ్లిక్గా నా దగ్గర ప్లాట్ఫామ్ మీద సాష్టాంగం పడ్డారు. అంతకంటే గెలుపు ఏమిటి చెప్పండి? మంచి వాళ్ళు అందరూ నన్ను మంచివాళ్ళు అనడం గొప్ప కాదు, దురుద్దేశం ఉన్న వాళ్ళు చెడు వాళ్ళు నన్ను మంచివాడు అనడం గొప్ప. నేను అలా చూసుకుంటాను ఎప్పుడు. ఒక సంగీత మహావిద్వాంసుడు పూర్తిగా తెలిసిన వాడు నా సంగీతం విని ఆహా చాలా బాగుందనడం కంటే ఏవి తెలియని వాడు నా పాట విని ఆనందిస్తే అది నా గొప్ప. ఎవరు కూడా ఎదురుకుండా వచ్చి నాతో మాట్లాడి వాదించడం కానీ ఇంతవరకు జరగలేదు.
చాలా మంది తమిళ విద్వాంసులు తెలుగు రాదు కాబట్టి సరిగ్గా సాహిత్యాన్ని పాడరు అని అంటుంటారు. దాని గురించి మీరు తమిళ ప్రాంతంలోనే ఉంటున్నారు కాబట్టి ఏదైనా చెయ్యాలని అనుకున్నారా?
నేను కూడా అలాగే అనుకున్నాను. తర్వాత చూస్తే తెలుగు పాటలు సాహిత్యంలో తెలుగు వాళ్లే ఎక్కువ తప్పులు పాడుతున్నారు అరవాళ్ళకంటే నాకు తెలిసింది. తెలుగు అసలు సాహిత్య సంగీతానికి సాహిత్యం ముఖ్యమైనటువంటి విషయం తెలుగు వాళ్ళకి ఈ మధ్యనే తెలిసింది. మన భాష కాని వాళ్ళు తప్పులు పాడితే అది మనం తప్పుగా అనుకోవడానికి వీల్లేదు, అయ్యో పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటారు. తెలిసిన వాళ్ళు తప్పు పాడితే వాళ్ళని ఏం చేయాలి మనం? ఆ విధంగా మనం ఆలోచించాలి. ఈ రోజున కూడా ప్రతి టెమలియన్స్ కూడా మనం సాహిత్యం తప్పు పాడుతున్నామేమో అని భయంతో తెలుసుకుని అడిగి సరి చేసుకుని పాడుతున్నారు. ఆ విధంగా తెలుగు వాళ్ళు ఎవ్వరు సరి చేసుకున్నట్టుగా నాకు తెలీదు. ఈ మధ్యనే నేను సాహిత్య ముఖ్యం అని చెప్పి నేను నా పాటల ద్వారా వాళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడిప్పుడు అందరూ కూడా సాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం మొదలెట్టారు తెలుగు వాళ్ళు. నేను దానికి చాలా సంతోషిస్తున్నాను.
సంగీత త్రయం అంటే త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితులు కదా. ఇటీవల మన తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య చేసిన కృషి గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆ త్రిమూర్తుల స్థాయిలో వాళ్లతో పాటు ఆయనకు కూడా చోటుంది అని మీరు ఒప్పుకుంటారా?
లేదు, వాళ్ళు త్రిమూర్తులు ఎందుకన్నారంటే ఆ సమయంలోనే ముగ్గురు పుట్టారు కాబట్టి గాని, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళని కూడా నేను త్రిమూర్తులుగా అనుకోను. ఎందుకంటే ఆ త్రిమూర్తులకి ఒకళ్ళకి సంబంధం ఉండాలి, సంగీతంలో ఆ సంబంధం ఏం లేదు. నా దృష్టిలో త్యాగరాజు లాంటి సంగీత శ్రేష్ట ప్రపంచంలో లేడు. ఆయనకి నేను మొదటి స్థానం ఇస్తాను, రెండవ స్థానం ముత్తుస్వామి దీక్షితుల వారికి ఇస్తాను, మూడవ స్థానం శ్యామశాస్త్రికి ఇస్తాను. అన్నమాచార్య ఆయన పాటలు రాశారు, ఆయన పాటల్లోని కవిత్వం ఎవరి దగ్గర లేదు, అంత కీర్తన లేదు, ఆయన ఉన్నప్పుడు లేదు, ఈ రోజు వరకు కూడా లేదు. నాకు అంత గౌరవం ఆయన సాహిత్యం మీద. అయితే ఆయన త్యాగరాజులాగా గొప్ప సంగీత విద్వాంసులు, సంగీత శ్రేష్ట అని అనడానికి వీల్లేదు. ఆయన సంగీతం మన దగ్గర లేదు, ఆయన ఎలా పాడాడో మనకి తెలీదు. కాబట్టి ఆయన త్యాగరాజు దీక్షిత శ్యామశాస్త్రి లాగా వాగ్గేయకారుడు సంగీతానికి ఆయన భిక్ష పెట్టారు అని నేను ఒప్పుకోను. తాళపత్రుల్లో నిర్దేశించిన రాగాలు ఒకే రాగం, ఇప్పుడు పాడే రాగాలు కూడా మన తాతలు మన పూర్వీకులు పాడిన రాగ తోడికిని ఇప్పుడు మనం పాడుతున్న తోడికి చాలా భేదం ఉంది. అందువల్ల ఆ రాగం పేరుని బట్టి ఇలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఆయన తోడు ఏదో కాంభోజి అన్నారు అనుకోండి, దాంట్లో ఆ కాంభోజులు త్యాగరాజ కీర్తనలాగా పాడి ఉంటారు, ఆయన పాడి ఉండరు. అప్పుడు కాంభోజి వేరుగా ఉంటుంది, అప్పుడు మనుషులు వేరుగా ఉంటారు, అప్పుడు అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. అందువల్ల ఈ రోజు మనం పాడే కాంభోజి కానీ తోడి కానీ శంకరాభరణం కానీ అన్నమాచార్యుల వారు పాడింది అనడానికి ఏ విధంగానూ ఆస్కారం లేదు. అలా మనం అనుకోవడం తప్పు. ఆ రోజుల్లో ఈ సంగీతం ఎలా ఉండేది అనే దాని గురించి ప్రత్యేకంగా దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఆ కాలానికి మనం వెళ్ళాలి. ఎంత మటుక్కి ఆ కాలంలో సంగీతానికి ప్రభావం ఎలా ఉండేది అనేది వాడిని చూస్తే, ఆయన సాహిత్యాన్ని బట్టి చూస్తే ఇలాగే ఇప్పుడు రాగం తానం పల్లవి పడే మృదంగం వైద్యుని పెట్టుకుని ఖర్చులు చేసుకుని డబ్బు సంపాదించుకుని తప్పట్లు కొట్టించుకుని పాడి పాడేటువంటి రాగాలు కావు. ఆయన పాటలు దానికి పనికిరావు. అందువల్ల నేను ఈ వేళ్లలో నేను ఆయన్ని పోల్చను. ఆయన మహానుభావుడు సాహిత్యంలో, సంగీతం విషయం మనకి తెలియదు.
అన్నమయ్య కృతుల్లో ఎవరి మట్టుకు వాళ్ళు రాగాలు కట్టేసి పాడేస్తున్నారు, మీరు దీనికి ఎలా స్పందిస్తారు? అంటే ఒక ప్రామాణికత అనేది అన్నమయ్య కీర్తనలకు ఉండాలనుకుంటారా, అక్కర్లేదా?
అది ఆయనకి అన్నమాచార్యులకి మంచిది కాదని నా అభిప్రాయం. ఆయన పేరుకి అప్రతిష్ఠత అవడం అవుతుంది. ఎందుకంటే నా అభిప్రాయంలో ఎవరి పాటలకైనా సంగీతం మనకి ఒరిజినల్ సంగీతం మనకి లేనప్పుడు దాని గురించి ఆలోచించి సాహిత్యాన్ని బట్టి సంగీతం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించి చేయగలిగిన శక్తి మరొక వాగ్గేయకారుడికే ఉంటుంది, కానీ ఒక సంగీత మహావిద్వాంసుడికి ఉండదు, గొప్ప కవికి ఉండదు. ఈ ఇద్దరూ సమ్మిళితమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకే తెలుస్తుంది. కొంతమటికి న్యాయం వాళ్ళే చేయగలరు. అందువల్ల వాళ్ళు ట్యూన్ చేసినవే పాడాలి. కానీ సినిమాలో మ్యూజిషియన్ పాడేవాళ్ళు కానీ ఒక మహాసంగీత కచేరి చేసే మహావిద్వాంసుడు కానీ ఒక గొప్ప కవి కానీ ట్యూన్ చేస్తే అది అతగదు. ఇప్పుడు రాళ్లపల్లి అనంతకేశ్వరరావు గారు మహాభాగ్యకరుడు ఆయన, ఆయన చూంది నేను ఒప్పు ఉంటా. అలా సంగీతాన్ని గురించి బాలంతరు రజనీకాంతరావు గారు, ఇలాంటి మహావాగ్యయకారులు, సంగీతం తెలిసిన వాళ్ళు, సాహిత్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళు స్వయంగా కీర్తనలు రాసిన వాళ్ళు, వాళ్ళు రాసిన కీర్తనలు వాళ్ళు పాడిన వాళ్ళు, అలాంటి వాళ్లే అన్నమయ్య కీర్తనల్ని చూచేయడానికి హక్కుంది. అలా అంతమటికి చేసిన వాళ్ళ పాటలే అందరూ పాడాలి.